దారిలో భిక్షగాడు పోతున్నాడండి, ఒక నోట్ల కట్ట దొరికిందో అని దినా భిక్షమెత్తుకుంటూ బాగా అది లభించింది తిని బాగా పండుకునేవాడు. చాలా ఆనందంగా ఉండేవాడు. వాడు చూడండి నోట్ల కట్ట చిక్కిందో అని, అవి ఎంత ఉంది, అవి ఉంది 99 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు బాగా పోయి ఎంచుకున్నాడు, 1, 2, 1, 2, 99. పక్కలో చూసా ఎవరు చూడలేదు, ఏముందో పాపం. వాడు అనుకునే చచ్చే 99 రూపాయలు ఏం బాగుంది, ఇది నంబరే బాగలేదు, ఇది దీన్ని ఎత్తైనా కానీ 100 రూపాయలు చేయాలి. నేను 100 రూపాయలు చేసేదానికి ఏం చేయాలా ఆలోచన చేసేవాడు. ఏ సింపుల్, అది ఏముంది, జోరుగా ఇంకొక 4 గంటలు భిక్షం ఎత్తేది, ఆ భిక్షం వచ్చింది అన్నం మన అంబేది. ఎవడో కొంటాడు, నాలాంటి భిక్షగాడు ఉండే ఉంటాడు, కొంటాడు, 1 రూపాయి అవుతుంది, 100 రూపాయలు చేసేస్తాం, అప్పటికి తృప్తి, సాటిస్ఫాక్షన్. వాడు 10 ఇండ్లు భిక్షం ఎత్తుండే 20 ఇండ్లు ఎత్తేవాడు, తిట్టించుకొని ఉంపించుకొని ఎత్తా. దండి వచ్చా అమ్మకానికి పెట్టేవాడు, ఎవడో వచ్చా చూసా బేరం చేసా 5 రూపాయలకు తీసుకునేవాడు. 99 + 5 104 అయ్యా. చచ్చ 104 అయ్యానే, దీన్ని 110 చేస్తే బాగుంటుంది. 104 ఏం బాగాలేదు, దీన్ని 110 చేయాలి. మళ్ళీ ఏం చేయాలా, ఇంకా రోజు ఎఫర్ట్ ఎక్కువ చేస్తే అయిపోయా, ఇంకో 10 ఇండ్లు ఎత్తితే అయిపోయా, దాంట్లో ఏముంది. ఇంకా ఒక 10, 20 ఇండ్లు భిక్షం ఎత్తేవాడు, కాళ్ళు చేతులు సన్నగాయా, అవనికి మొబ్బు వచ్చినట్లయా, అన్నం అమ్మే షురు చేస్తున్నాడు, వాడు కడుపుకు తినడోడు, రాత్రి నిద్ర రావడం లేదు, అమ్మల్లా ఇదే ఆలోచన. అది 99 + 5 104 అయింది, 110 చేయాలా. వానికి జ్వరం వచ్చేవని, ఇప్పుడు చాలామంది టైఫాయిడ్ వస్తుంది అట్లా, అది ఏడవ వచ్చే రోగం అని. డాక్టర్ దగ్గర పోతాడా, వాడు 100 రూపాయలు డబ్బులు ఉండే పోతాడా, పక్కవాడు సూచన ఇచ్చేవాడు, ఇది చాలా పెద్ద రోగం ఉన్నట్టుందా, నువ్వు డాక్టర్ దగ్గర పోయి సచ్చినా పోను అనేవాడు. ఎందుకు నంబర్ ఎక్కేయాల దీన్ని, పోని ఉందేమో తింటాడా, అది తినడు. ఎందుకు అమ్మితే 10 రూపాయలు వస్తుందా 30 వస్తుందా, ఈ లెక్కలో ఉండాడు. చాలా వీక్నెస్ వచ్చి ఆ నీరసం వచ్చేసి ఆ మంచం మీద పడిపోయినాడు, లేవలేడు, అట్లే దోక్కుంటూ పోతున్నాడు. ఇంకా 5, 6 ఇండ్లు భిక్షమెత్తా, దాన్ని ఎత్తైనా కానీ నంబర్ పెంచల్లా అంటే వాడు మంచాన పడి కోలుకోలేకుండా అంతే శివార్పణం అయిపోయా చచ్చిపోయాడు. ఏమిది, ఆశయాబద్ధతే లోకే, ఆశ పెరుగుతూ పోతుంది. ఈ ఆశను తగ్గించుకోవాలంటే కోరికలను పరిమితం చేసుకోవాలి మనం, అది ముఖ్యం. అది ధనముతో సుఖశాంతులు లభించవండి. జీసస్ క్రైస్తు దగ్గర ఒక ధనవంతుడు వచ్చి, స్వామి నాకు అర్జెంటుగా మోక్షం వచ్చేది, అది చేయదేమో, సింపుల్ సూత్రం అదేమన్నా చెప్పు. అంత సులభంగా లేదయ్యా, 4 భిక్ష దానం చేయి, ధర్మం చేయి, ఇంతకు డబ్బుంది, అట్లావన్నీ చేసి చూసినాను నేను. ఆహా చేసినావా, సరే నేను ఒకటి చెప్తాను, వచ్చేయి, సులభంగా నీకు మోక్షం వచ్చేది అని చేస్తాను. ఏమది, నీ దగ్గర ఉన్నటువంటి సమస్త ధనాన్ని, సమస్త సంపదను అందరూ పంచిపెట్టేసి నా ఎంట్రా అని. స్వామి నమస్కారం, నేను పోయేస్తానని. ధనవంతునకు ధన యొక్క భావమే ఉంటుంది, కాబట్టి వానికి ధ్యానం కుదరండి. ధనం యొక్క వ్యామోహం తగ్గిన నాడే ధ్యానం పెరుగుతుంది. ధనము సంపాదన చేయవలెన్ పర జనులకు అగపడకుండవలెన్, ధనమున్న వాడని హరిహరాదులు అనుదినం పొగడుచు ఉండవలెన్. అటువంటి ధనం జ్ఞానధనం, దాన్ని సంపాదించమంటారు మన మహాత్ములు. ధనము సంపాదన చేయవలెన్ పర జనులకు అగపడకుండవలెన్, లోపలే ఉండలది, ధనమున్న వాడని హరిహరాదులు అనుదినం పొగడుచు ఉండవలెన్. ఒక అధికారికి ఒక ధనవంతునకు తల తగ్గదు. అహం, అధికారికి అహం ఉంటుంది, ధనవంతులకు అహం ఉంటుంది, పండితులకు అహం ఉంటుంది, వినయం రాదు వాళ్ళకు, తల తగ్గదు. ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులే. చూడండి ఒక చిన్న దృష్టాంతం చెప్పి ముగించేస్తాను, మీ సమయం చాలా తీసుకుంటున్నాను నేను. కాశీలో ఒకప్పుడు కోట్లకు పడగలెత్తినటువంటి ఒక ధనవంతుడు ఉండాడు. ఒకసారి అన్నపూర్ణ సత్రం మూసివేసే సమయం వచ్చింది. ఆ కార్యకర్తలంతా చేరి ఆ ధనవంతుని ఇంటికి పోయింది. ఆయనకి ఎవరూ లేరు, పిల్లలు లేరు, భార్య మాత్రం ఉంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఆయన దగ్గర పోయి, చాలా మీరు ఎట్లా సహాయం చేయండి అని. అందుకు ఆయన అన్నాడు, నా చేత అయ్యలేదు, చాలా వ్యవహారాలు తగులుకున్నాను, సాధ్యం కాదు అన్నాడు. అందుకు వాళ్ళు అడిగి, అయ్యా నువ్వు కోటాధీశ్వరుడు, నువ్వు అనుకుంటే ఎంత అవుతుంది? కనీసం మా ఛత్రానికి మా సత్రానికి అప్పుగా కొన్ని వేలు ఇవ్వండి, మా ఛత్రం అభివృద్ధి అయిన తర్వాత మీకు తిరిగి ముట్టజేస్తాము, ఎట్టైనా చేసి ఇవ్వండి. బుద్ధుందే లేదా? లేదని చెప్పలేదా? పదండి అని. వాళ్ళు వాపసు వస్తున్నారు, మార్గమధ్యంలో ఒక సన్యాసి కనబడ్డాడు. చాలా బేలగా సప్పగా వస్తున్నారు వాళ్ళు. సాధు వస్తే నమస్కారం చేసి, ఏం నాయన ఏం విశేషం, ఇట్లా ఉన్నారు? లేదు స్వామి, ఇట్లా అన్నపూర్ణ ఛత్రం మూసేసే సమయం వచ్చింది, ఆ కోటాధీశ్వరుని అడుగుతీమి, ధనం ఉంది, దాని గుణం లేదు, సమయానికి ఆదుకోమన్నాము. ఆదుకోనన్నాడు. సరే నాయన, రేపు పోయి మళ్ళీ అడగండి. లేదు స్వామి, ఈరోజు మ్యాక్సిమం తిట్టించుకొని వచ్చినాము, మళ్ళా రేపు ఇంకా ఏమేమి అమ్ముస్తాడో పోయేకి సాధ్యమే కాదు. లేదు నాయన, ఒకసారి రేపు పోయి అడగండి. సరే. ఈ సన్యాసి సాయంకాలం ఆ కోటాధీశ్వరుని ఇంటికి పోయినాడు. దూరం నుంచి చూసే వీడెవడో సన్యాసి వస్తున్నాడు, ఏమో టోపీ వేసేకే వచ్చినాడు, అడిగేకే వచ్చినాడు వీడు. స్వామి నమస్తే. ఏం వస్తలే? ఏం లేదు నాయన, నీతోనే వస్తుంది. నాకు తీరిక లేదు, ఇంకెప్పుడైనా రండి. పట్టి అడుగుతాడనే భయం ఆయనకి. లేదు నాయన, నేను అడిగేకి రాలేదు, ఇచ్చేదానికి వచ్చినాను. ఇచ్చేదానికా? అట్లేదు, రాండి స్వామి, కూర్చోండి. బాగా కుర్జీ వేసి బాగా కూర్చొని ఏమి ఇస్తాడో ఏమో అని. అంటే సాధువులు సన్యాసులు అంటే బంగారు తయారు చేస్తారేమో అని ఆయనకి పాపం. కూర్చొని అటు ఇటు చూసే ఒక రాగి చెంబు. నాయన ఈ చెంబు నీ దగ్గర పెట్టుకో. ఎందుకు స్వామి? ఏమి లేదు, నేను వేరే పని మీద ఉన్నాను, ఇది నీ దగ్గర పెట్టుకో. నువ్వు సచ్చిన తర్వాత అటుకు వస్తావు కదా, అటుకి నేను కూడా వస్తాను, అప్పుడు తీసుకుంటానులే. నీ దగ్గర ఏమి నీ కా నీకు సంపత్తు అంతా ఇంత కాదు, మేడలు మిద్దెలు బంగారం అది ఇది ఉంది, దాంట్లో ఇదేం పెద్ద బరువు కాదు కదా, రాగి చెంబది ఏం బరువు కాదు కదా, జతలు తీసుకొచ్చేసి. వీడు ఆలోచన చేసి, తిక్క ఈ సన్యాసికి పట్టిందా నాకు పట్టిందా అని చెప్పి ఆలోచన చేసి, స్వామి ఏం మీ కొంచెం కూడా తెలియదా సన్యాసులు అంటారు ఏం నాయన? కాదు, సచ్చిన తర్వాత ఎవడు ఏం తీసుకుపోడు కదా, అది కూడా తెలియదా మీకు? ఎవడు ఏం తీసుకుపోడా, ఎవడు ఏమి తీసుకుపోడా, ఏమి తీసుకుపోడు, ఇది బాగా తెలుసా నీకు? తెలుసు. అది నాయన, అది ఆలోచించి ఈ ధనము సంపాదన చేసేదానికి ఎటువంటి అకృత్యాలు చేసినావు, పాపాలు చేసినావు, చేస్తున్నావు, చేయబోతున్నావు, అయితే నీవు పోయేటప్పుడు ఉత్త చేతులతో పోతావు. ఉత్త చేతులతో ఎన్నడూ పోవు నాయన, నీ వెంట తీసుకుపోతావు సర్ది. ఏమది? నీవు చేసినటువంటి పాపము యొక్క భారం తీసుకుపోతావు. ఆ పాప భారాన్ని దించుకునేదానికి నీ పెండ్లం కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవడూ రాడు. నీకు అసలే పిల్లలు లేరు కాబట్టి ఎవడెవడూ రాడు. దాన్ని గురించి ఏమైనా ఆలోచన చేసినావా? ఆ సౌకర్యం వింటున్నాడు, సన్యాసి స్పీచ్ ఇస్తూనే ఉన్నాడు కాబట్టి అస్థిరం జీవనం లోకే.
To be continued in track 10.